శ్లోకం నుంచి చూడండి. ఆత్మన సచ్చిదంశ్చ,
ఆత్మన సచ్చిదంశ్చ,
బుద్ధేర్వృత్తిరితి ద్వయం,
బుద్ధేర్వృత్తిరితి ద్వయం,
సంయోజ్య చ వివేకేన,
సంయోజ్య చ వివేకేన,
జానామీతి ప్రవర్తతే,
జానామీతి ప్రవర్తతే.
ఆత్మనో విక్రియా నాస్తి,
ఆత్మనో విక్రియా నాస్తి,
బుద్ధేర్బోధో న జాత్వితి,
బుద్ధేర్బోధో న జాత్వితి.
జీవసర్వమలం జ్ఞాత్వా,
జీవసర్వమలం జ్ఞాత్వా,
జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి,
జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి.
నిన్న మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఆత్మ ఏమీ చేసేది కాదు, ఏమీ తెలుసుకునేది కాదు, బుద్ధి అన్నీ తెలుసుకోవాలనుకుంటుంది, కానీ తెలుసుకోవటానికి దానికి శక్తి లేదు, ఎందుకంటే జడం కాబట్టి. మరి నేను తెలుసుకుంటున్నాను అంటున్నామే, మరి ఎవరు తెలుసుకుంటున్నది? ఆత్మ బుద్ధే? ఆత్మ కాదని చెప్తున్నాం, ఎందుకంటే ఆత్మ తెలుసుకోవాల్సిన పల్లె, తెలుసుకోదు. బుద్ధి తెలుసుకోవటానికి కావాల్సిన శక్తి లేదు, మరి ఎవరు తెలుసుకుంటున్నారు? నేను తెలుసుకుంటున్నాను అంటున్నాగా. అంటే బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఆత్మ చైతన్యం, బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఆత్మ చైతన్యం, దాన్నే చిదాభాసుడు, దాన్నే జీవుడు, దాన్నే జీవాత్మ అంటారు. అది తెలుసుకుంటుంది. కాబట్టి నేను తెలుసుకుంటున్నాను అనేది బుద్ధి స్వయంగా అంటలేదు, ఆత్మ చైతన్యం కారణంగా బుద్ధి అనగలుగుతా ఉంది. దాన్నే చిదాభాసుడు అని అనుకున్నాం. అంతేకాకుండా మరొక ముఖ్య విషయాన్ని చెప్పుకున్నాం. మనం ప్రపంచంతో, ప్రాపంచిక విషయాలతోటి, భోగాలతోటి, వస్తువులతోటి తారాత్మ్యంతే విషయాకారంగా మన బుద్ధి మారిపోతుంది. అలా కాకుండా వాటితో సంబంధాన్ని తెంచేసుకొని పరమాత్మతో, పరబ్రహ్మంతో, ఆత్మతో మనం గనక తాదాత్మ్యం చెందితే మన బుద్ధి ఆత్మాకారంగా, బ్రహ్మాకారంగా మారిపోతుంది. ఇలా బ్రహ్మాకారంగా మారిపోతుంది. అదే మనం ఎల్లప్పుడూ గనక ప్రపంచం వైపుకు పోకుండా ఎల్లప్పుడూ పరమాత్మనే గనక తలుచుకుంటా, ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మని అని తలుచుకుంటా, ఎల్లప్పుడూ ఆత్మతో అనుసంధానం అవుతా గనక ఉంటే అప్పుడు మనకి అఖండ బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది. అఖండ బ్రహ్మాకార వృత్తి ఏదైతే ఉందో అదే ముక్తి, అదే మోక్షం, అదే కైవల్యం, అదే స్వస్థితి, అదే జన్మరాహిత్యం, అదే శాశ్వత దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. విషయాన్ని మరొక విధంగా చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. అంటే నిజమైనటువంటి కర్త ఎవరు అనేటువంటి విషయాన్ని 26వ శ్లోకం చూడండి. ఆత్మనో విక్రియా నాస్తి,
ఆత్మనో విక్రియా నాస్తి,
బుద్ధేర్బోధో న జాత్వితి,
బుద్ధేర్బోధన జాత్వితి,
జీవసర్వమలం జ్ఞాత్వా,
జీవసర్వమలం జ్ఞాత్వా,
జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి,
జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి,
ఆత్మనో విక్రియా నాస్తి,
ఆత్మనో విక్రియా నాస్తి,
బుద్ధేర్బోధో నజాత్వితి
బుద్ధేర్బోధే నజాత్వితి
జీవసర్వమలం జ్ఞాత్వా
జీవసర్వమలం జ్ఞాత్వా
జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి
ద్రష్టేతి ముహ్యతి
ఆత్మనః విక్రియా నాస్తి ఆత్మ ఏ పని చెయ్యదు ఆత్మనః క్రియా నాస్తి విక్రియా నాస్తి ఏ పని చేయదు బుద్ధేహే బోధోన జాత్రితి బుద్ధికేమో స్వయంగా తెలుసుకునే శక్తి లేదు ఆత్మేమో చేసేది కాదు బుద్ధికేమో ఏది స్వయంగా తెలియదు సర్వమలం జీవ భ్రమలో ఉన్నటువంటి జీవుడే ఇందా చెప్తున్నాం భ్రమలో ఉన్నటువంటి జీవుడు జీవాత్మ అదిగో అతడే జ్ఞాత్వా ద్రష్ట జ్ఞాత్వా ఇతి ముహ్యతి నేను చూస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నాడు కాబట్టి ఆత్మేమో ఏ పని చేయదు బుద్ధేమో స్వయంగా దేన్ని తెలుసుకునేటువంటి శక్తి లేదు అయినా సరే భ్రమలో ఉన్నటువంటి జీవుడు భ్రమలో ఉన్నటువంటి జీవుడు అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు నేను చూస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు స్పష్టంగా అర్థమవుతానే ఉంది అసలు ఈ లోకంలో మనం కర్మలు ఎందుకు చేస్తుంటాం దుఃఖం నుంచి బయటపడటానికి ఆనందాన్ని పొందటానికి ఉన్నది చాలక జబ్బులు వస్తే పోవాలని మనసుకి అశాంతి కలిగితే శాంతి కలగాలని ఇలా ఏదో ఒక కారణంతో లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా కర్మలు చేస్తూ ఉంటారు నిజంగా దుఃఖంలో అజ్ఞానంలో అసంతృప్తిలో ఉన్నప్పుడే కర్మలు జరుగుతున్నాయి మరి ఆత్మేమో ఆనంద స్వరూపం అది పరిపూర్ణం పరమశాంతి స్వరూపం జ్ఞాన స్వరూపం దానికి పొందాల్సింది ఏమి లేదు ఆత్మకి ఏమీ పొందాల్సిన పనిలే కనుక ఏ కర్మలు చేయాల్సినటువంటి అవసరం ఆత్మకి లేదు మరి కర్మలు చేసినటువంటి వాడినేగా కర్త అంటారు ఆత్మ ఏ కర్మలు చేయటం లేదుగా కాబట్టి అది కర్త ఎట్ట అవుద్ది చేసిన వాడు కర్త అవుతాడు నువ్వు పని చేస్తే నువ్వు కర్త వాళ్ళు పని చేస్తే వాళ్ళు కర్త కానీ చేసిన వాడు కర్త అవుతాడు కానీ చేయని వాడు కాడు కదా మరి ఆత్మ ఏ కర్మ చేయటల్లా కాబట్టి ఆత్మ కర్త కాదు 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 మరి అయితే ఆత్మ స్వయంగా జ్ఞానస్వరూపం గనక ఆత్మ దేనిని కూడా అది జ్ఞానస్వరూపం కాబట్టి దేనిని కూడా తెలుసుకోవాల్సినటువంటి పని లేదు ఆత్మకి నువ్వు ఆత్మానుభూతి చెందితే ఏమి తెలుసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉంటావు ఏ ఆనందం పరిపూర్ణమైనటువంటి ఆనందం బ్రహ్మానందం అందులో ఉంటావు కాబట్టి ఏమి చేయాల్సిన పని లేదు నిజంగా నువ్వు ఏదైనా తెలుసుకోవాలంటే నీకన్నా వేరుగా ఏదో ఉండాలిగా నీకన్నా వేరుగా ఏమీ లేదు ఉన్నది నీవే ఏకం అద్వయం నీకంటే వేరుగా రెండోది లేదు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది దేన్ని చూడాల్సిన పని లేదు దేన్ని తెలుసుకోవాల్సిన పని లేదు దేన్ని చేయాల్సిన పని లేదు అయితే మరి ప్రతి మానవుడు నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను అంటున్నాడుగా నేను అనుభవిస్తున్నాను నేను ఆనందంగా ఉన్నాను నేను దుఃఖంలో ఉన్నాను అని అంటున్నాడుగా ఆత్మేమో చేసేది కాదు అనుభవించేది కాదుగా మరి నేను చేస్తున్నాను అనుభవిస్తున్నాను ఎందుకు అంటున్నాడు చేసేది కానీ అనుభవించేది కానీ ఆత్మ కాదు తాను ఆత్మనని తెలియక ఆ బుద్ధితో తాదాత్మ్యం చెంది నేనే చేస్తున్నాను అంటున్నాడు. కనుక ప్రతి మానవుడు కూడా ఆత్మ అనాత్మల కలయిక. ఇక్కడ అనాత్మ ఉంది, దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, లేదా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, ఇవన్నీ అనాత్మ. వీటన్నిటికీ వెనుక ఉండి చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మ. కనుక ఆత్మ అనాత్మలతో కలిసే ఉన్నాం. ఆత్మ ఏమో చేసేది కాదు, అనుభవించేది కాదు, చూసేది కాదు, వినేది కాదు, తినేది కాదు, మరి ప్రతి మానవుడు కూడా ఆత్మ అనాత్మల కలయికే కదా. ఆత్మ ఏమో కర్త కాకపోతే మరి ఇంకెవరో అనాత్మ కర్త, అనాత్మయి ఉండాలి. ఉన్నది రెండే, ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయి. ఆత్మ కర్త కానే కాదు అని తెలుసుకున్నాం, మరి ఇప్పుడు ఎవరు అలా కర్త? అనాత్మ అయి ఉండాలి అంతేగా, ఉన్నది రెండేగా. కాబట్టి అనాత్మే కర్త అయి ఉండాలి. అనాత్మ అంటే బుద్ధి, కనుక బుద్ధే కర్త అయి ఉండాలి, అంతకంటే వేరే లేదు. కానీ బుద్ధి స్వయంగా కర్మలు చేస్తుందా? చేయలేదు. కనుక కర్త కాదు, భోక్త కాదు. ఎందుకనంటే జడం కదా, కాబట్టి స్వయంగా చేయదు, స్వయంగా అనుభవించదు, స్వయంగా తెలుసుకోదు, స్వయంగా చూడదు, ఏమి చేయదు. కనుక అది కర్త కాదు. కర్త కాకపోతే భోక్త కాదు, చేయదు, అనుభవించదు. ఆత్మ కర్త కాకపోతే, బుద్ధి కర్త కాకపోతే మరి ఇంకెవరండి కర్త? ఇది ప్రశ్న. ఈ విషయాన్నే మనకి ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఎక్కడుంది చిక్కు అంతా? ఆత్మ ఏ పని చేయదు, బుద్ధి ఏ పని చేయటానికి శక్తి లేదు. మరి చేస్తున్నాం చేస్తున్నాం అని అంటున్నాం, ఎవరు చేస్తుంది? ఇప్పుడు ఒక కారు కొనుక్కొచ్చుకున్నారు, దానంతటి కదులుద్దా? కదలదు. కదలాలంటే దాంట్లో పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తే కదులుద్దా? డ్రైవర్ ఉండాలి. కాబట్టి డ్రైవర్ ఆ కారుని కదిలిస్తూ ఉంటాడు. కాబట్టి కారుని ఎవరు నడిపిస్తున్నారు అంటే డ్రైవరు అని చెప్తాం. పెట్రోల్ నడిపిస్తుందని అంటావా? అనం. కారు దానంతటి నడుస్తుంది అంటావా? అనం. ఎందుకని? అది జడమే, ఇది జడమే. కనుక కారు నడపాలంటే ఓ చైతన్యం కావాలి, అదే డ్రైవర్. కారులో డ్రైవర్ ఎట్లాగో ఈ దేహం అనేటువంటి కారులో కూడా జీవుడు అట్లాగే. ఈ దేహం అనేటువంటి కారులో జీవుడు ఉన్నాడు డ్రైవర్గా. ఇక్కడ కర్మలు చేసేటువంటి కర్త, కర్మఫలాలు అనుభవించేటువంటి భోక్త, అన్నింటినీ తెలుసుకుంటున్నాను అనేటువంటి జ్ఞాత, చూసేటువంటి ద్రష్ట, అన్ని కూడా ఆ జీవుడే. అయితే జీవుడు ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చిందిలో కూర్చున్నాడు దేహంలో ఈ జీవుడు అనేవాడు? ఇది ఆలోచిస్తే జీవుడు ఎవరో కాదు, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మే జీవుడు. ఆత్మే జీవుడు. కాకపోతే ఆత్మ ఆత్మగా లేదు, బుద్ధిలో ప్రతిబింబించింది. సూర్యుడు సూర్యుడిగా ఉంటే బాగానే ఉండేవాడు, కానీ కింద ఉన్నటువంటి నీటిలో ప్రతిబింబించేటప్పటికి వణుకుతున్నాడు, కదులుతున్నాడు, అన్ని జరుగుతున్నాయి. కానీ ఆ సూర్యుడు నీటిలో ప్రతిబింబించకపోతే హాయిగా బాగానే ఉంటాడు. అలాగనే ఆత్మ చైతన్యం కూడా బుద్ధిలో ప్రతిబింబించకుండా ఉంటే బాగానే ఉండేది, కానీ బుద్ధిలో ప్రతిబింబించింది, దాన్నే చిదాభాసుడు అంటున్నారు. ఆ ప్రతిబింబం, ఆ జీవుడు, ఆ చిదాభాసుడు, అది తన స్వరూపాన్ని మర్చిపోయి, నేను ఆత్మను మర్చిపోయి జీవుడుగా ఉంటుంది. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని మర్చిపోయి ఈ దేహంలో నేను ఒక పరిమితమైనటువంటి జీవుణ్ణి, నేను ఒక మానవుణ్ణి, నేను సామాన్యుణ్ణి, ఆ నాదే ఉందండి అని అంటున్నాను. ఈ భ్రాంతి వల్ల, ఈ భ్రమ వల్ల మనం అజ్ఞానాన్ని తయారు చేసుకుంటున్నాం, సంసారాన్ని తయారు చేసుకుంటున్నాం. జగత్తుని సృష్టించుకుంటున్నాం, రాగద్వేషాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకు ఇదంతా? ఎందుకనంటే భ్రాంతి వల్ల, అజ్ఞానాన్ని తయారు చేసుకోవటం వల్ల, ఆత్మని తెలియకపోవటం వల్ల, నేను ఆత్మను అనేటువంటి భావన లేకపోవటం వల్ల ఈ సంసారం అంతా తయారైపోతాం. ఈ జగత్తును కూడా సృష్టించుకుంటున్నాం, రాగద్వేషాలను ఏర్పాటు చేసుకుంటాం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అనేటువంటి అరిషద్ వర్గాలను తెచ్చుకుంటున్నాం. మళ్ళీ దుఃఖాలను తొలగించుకోవాలి, సుఖాలు పొందాలని తప్పించిపోతా ఉన్నాం. దుఃఖం వస్తే తొలగాలి, ఎప్పుడెప్పుడు తొలుగుద్దా? సుఖం వస్తే శాశ్వతంగా ఉండాలా? అందుకోసం మనం ఏం చేస్తున్నాం? ఈ దేహేంద్రియ మనోబుద్ధుల చేత పనిచేస్తున్నాం. అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాయి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు. బుద్ధిలో కోరికలు, మనసులో ఆలోచనలు, దేహేంద్రియాల ద్వారా కర్మలు జరిగిపోతాం. అందుకని కర్మలు చేస్తుంది కాబట్టి ఇది కర్త. మరి కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి కదా, కర్మఫలం అది భోక్త. కాబట్టి కర్మఫలం వస్తుంది కాబట్టి భోక్త అవుతుంది, కర్మలు చేస్తుంటే కర్త అవుతుంది. ఎవరు? ఈ జీవుడే, ఈ చిదాభాసుడే. ఆత్మను తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడే. కనుక ఈ దుఃఖాలకి బాధలకి కలత చెబుతూ వీటిని తొలగించుకోవటం ఎట్లాగా ఎట్లాగాని ప్రయత్నం చేస్తాం. ఈ జీవభ్రాంతి అంతా కూడా బుద్ధిలో ఆత్మ ప్రతిబింబించటం వల్ల. ఆత్మ ఆత్మగా లేదు, బుద్ధి బుద్ధిగా లేదు. బుద్ధిలో ఆత్మ ప్రతిబింబించినప్పుడు ఈ అజ్ఞానం మనకు కలిగింది. బుద్ధి వల్ల కలిగినటువంటి ఈ భ్రాంతి, బుద్ధి వల్ల కలిగినటువంటి ఈ భ్రాంతి ఎట్లా తొలగుద్ది అంటే బుద్ధి వల్లనే తొలగుద్ది. బుద్ధి వల్ల కలిగినటువంటి భ్రాంతి బుద్ధి వల్లనే తొలగాలి. ఎట్లాగండి అంటే, ఆత్మ చైతన్య ప్రతిబింబమైనటువంటి జీవుడు, జీవుడు అంటే ఎవరు? ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం. ఆత్మ చైతన్యం బింబం, ప్రతిబింబం అంటే నీళ్ళలో పడింది, అంటే ఇక్కడ మనసులో పడింది, బుద్ధిలో ప్రతిబింబించింది. కాబట్టి బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఆత్మ చైతన్యమే జీవుడు. ఈ జీవుడు తన స్వరూపాన్ని మర్చిపోయి, తన స్వస్థానాన్ని మర్చిపోయి, తానెవరో మర్చిపోయి ఈ జగత్తు వెంట పడుతున్నాడు. తనను తాను గుర్తుంచుకుంటే ఆనంద స్వరూపం కనుక ఎక్కడికి పోవాల్సిన పల్లే. ఆనంద స్వరూపాన్ని మర్చిపోయాడు కాబట్టి ఆనందం కోసం పరిగెత్తున్నాడు ప్రపంచంలోకి. అందుకని ఈ జీవభ్రాంతి కొనసాగుతూ ఉంది. ప్రపంచం వైపు పోయినంతకాలం మనకి ఇది తప్పరే తప్పదు. అలాగాక మనం అంతర్ముఖమై ఆత్మ చైతన్యం వెంట కనుక పడితే, ప్రపంచం వెంట పడకుండా ఆత్మ చైతన్యం వెంట కనుక పడినట్లయితే, పరమాత్మతో అనుసంధానం అయితే, అంటే నేను పరమాత్మని, నేను బ్రహ్మాన్ని అని ఎల్లప్పుడూ కనుక భావిస్తూ ఉంటే, అహం బ్రహ్మాస్మి అని భావిస్తూ ఉంటే, అయమాత్మ బ్రహ్మ అని భావిస్తూ ఉంటే, ఆత్మశాంతిని ఆత్మానందాన్ని పొందుతాయి. పండగలప్పుడు దేవాలయాల్లో ఉత్సవాలు చేస్తుంటారు, అంటే దేవుణ్ణి ఊళ్ళో ఊరేగిస్తూ ఉంటారు, అన్ని బజార్లు తీసుకొస్తారు. ఆ సమయంలో సరదాగా రాకాశి బుట్టలు అని ఉంటాయి. ఆ రాకాశి బుట్టలన్నీ కూడా పెద్ద, చాలా ఎత్తుగా పెద్దగా ఉంటాయి, రంగుల రంగులతో వేస్తారు. ఆ మధ్య ఒక చోట కంత ఉంటుంది, ఒక మనిషి దాంట్లో ఉంటాడు, ఆ కంతలో కూడా చూస్తుంటాడు, అతనేమో అంతా చూస్తూనే ఉంటాడు. అందుకని ఆ ఊరేగింపుకు ముందుగా ఆ బుట్ట తగిలించుకొని పోతూ ఉంటాడు. పిల్లలందరూ కూడా గోల్ చేస్తుంటారు, కొంతమంది ఎంబడి పడుతుంటారు, కొంతమంది రాళ్ళు వేస్తారు, ఇలా రకరకాలుగా చేస్తుంటారు పిల్లలు. వాళ్ళ సరదా వాళ్ళది. మరి ఈ లోపం ఉన్నటువంటి వాడికి రాళ్ళు వేస్తే ఒకవేళ దెబ్బలు తగిలితే బాధే కదా. అందుకని మరి అతను ఏం చేయాలా? ఏం చేయాలంటే ఆ బుట్టలో నుంచి బయటకు వస్తే చెప్తాడు. ఆ బుట్టలో ఉంటే మాత్రం దెబ్బలు తగులుతాయి, ఆ బుట్టలో నుంచి బయటకు వస్తే ఇక అతనికి దెబ్బలు తగలవు. అదే ప్రకారంగా ఈ దేహ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధులతోటి ఈ దేహ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధులతోటి తను ఎవరో తనను మర్చిపోయినటువంటి వాడు, నేను ఆత్మనని మర్చిపోయినటువంటి వాడు, దాన్ని వదిలి స్వస్థితిలోకి వచ్చాడా, ప్రపంచాన్ని వదిలి స్వస్థితిలోకి వచ్చాడా, ప్రపంచాన్ని వదిలి ఆత్మలో నిలిచాడా? వాడు రాకాశ బుట్టలో నుంచి బయటకు వస్తే వాడికి దెబ్బలు తాగలవు. మనం కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యం నుంచి బయటకు వచ్చి ఆత్మతో కలిస్తే మనకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఇదే విచారణ, ఇదే ఉత్తమోత్తమ మార్గం. ఈ విచారణ గురించే దాదాపు 10 శ్లోకాల్లో ఆత్మబోధలో చెప్పుకుంటా వస్తున్నారు. మరి బాగానే ఉంది కానీ ప్రపంచంలోకి పరుగు లాగాలంటే ఎలాగా? ప్రపంచంలోకి మనం పరుగులు తీస్తున్నాం. ఎందుకు పరుగులు తీస్తున్నాం? ఈ ప్రపంచంలో మనం సంతోష పెట్టేది ఏదో ఉంది అనుకుంటున్నాం, దానికోసం తెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్న తర్వాత నిజంగా సంతోషం ఉంది అంటే ఉండట్లా. ఏ వస్తువుని తెచ్చుకున్నా ఆ వస్తువు చెడిపోతే మనకు నీరసం వచ్చుద్ది. వస్తువు ఏదైనా రిపేర్ వచ్చినా అంతే, అది చెడిపోయినా అంతే, దాన్ని ఎవడం దొంగతనం చేసి తీసుకెళ్ళినా అంతే. కనుక ఆనందం ఉండటల్లా. ఆనందం కోసమే వస్తువులు వెంటబడ్డాం, భోగాలు వెంటబడ్డాం, కానీ ఆనందం అనుకుంటున్నా. అందువల్ల ఈ వస్తువుల ద్వారా వచ్చేటువంటి, ఈ భోగాల ద్వారా వచ్చేటువంటి ఆనందం అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది. అసలు ఈ ప్రపంచమే మిథ్య, ఇది లేనిదే, ఇది గారడీ వాడు చూపించే గారడీ లాంటిది అనేటువంటి భావన మనకు గట్టిగా ఉండాలి. ప్రపంచంలోకి పరుగు లాగాలంటే, ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గాలంటే ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వం తెలియాలి. ఈ ప్రపంచం అనేటువంటిది మిథ్య అని తెలియాలి. ఇది నిజంగా లేదు, లేకపోయినా గారడివాడు చూపించినట్టుగా కనపడుతుంది అనేటువంటి విచారణ చేయాలి. మనంతకు మనంగా విచారణ చేయాలి. అప్పుడే మనకి ఆత్మ వైపుకి మనం ప్రయాణం చేసాం. ప్రపంచోయం మిథ్య స కేవలం ప్రాతిభాసిక. అయం ప్రపంచం మిథ్య, ఈ ప్రపంచం అంతా మిథ్య, లేదయ్యా, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. స కేవలం ప్రాతిభాసిక, అది కేవలం ప్రాతిభాసిక సత్తా. అంటే కళ్ళలాంటిది, కలగంటుంటాం, మేలుకుంటే కల కాస్త ఖాళీ. కాబట్టి ఈ ప్రపంచం మిథ్య, నిజం కాదు అని మనకి ఎవరు చెప్పారు? వేదాంత సారోపనిషత్తు చెబుతుంది. వేదాంత సారాన్ని చెప్పే ఉపనిషత్తు వేదాంత సారోపనిషత్తు. అది చక్కగా విశ్లేషణ చేస్తాం. జీవితమిదం త్రుటిద్వయస్య క్రీడ. జీవితమిదం త్రుటిద్వయస్య క్రీడ. ఇదం జీవితం, ఈ జీవితం అంతా ఎట్టాడిదయ్యారంటే త్రుటిద్వయస్య, రెండు క్షణాల కాలం ఆడే ఆట. మనకట్టుళ్ళ మనకి 100 ఏళ్ళు ఆడే ఆటగా ఉంది, కానీ ఈ కాలం దృష్టిలో చూస్తే ఒక క్షణం, 2 క్షణాలు. ఈ ఆటలో ఊరట లేదని తెలుసుకోవాలి. శరీరం ఇదం నిమేష త్రయావస్థాయి బుద్భుద. బుద్భుద అంటే నీటి బుడగ. ఈ దేహం 3 క్షణాలు ముచ్చట కలిపేటువంటి నీటి బుడగ. ఏ క్షణాన పేలిపోతుందో తెలియదు. కింద నీళ్లు మారుతున్నాయి, పైన వర్షం పడతా ఉంది రోడ్డు మీద, పైన చినుకులు పడతా ఉంటే ఇక్కడ గాలి బుడగలు లేస్తుంటాయి, నీటి బుడగలు లేస్తుంటాయి, ప్రయాణం చేస్తుంటాయి. ఎప్పుడు దాకా ఉంటాయి? ఎప్పుడో టప్ అంటాయి, నిమిషానికి 10 పోతుంటాయి. అయ్యో మనం చూస్తా ఉంటే క్షణికం అనుకుంటాం, కానీ మన జీవితం కూడా భగవంతుడి దృష్టిలో క్షణికం, కాలం దృష్టిలో క్షణికం. ఎందుకని? బాల్యం ఆటపాటల్లో గడిచిపోద్ది, క్షణంలో గడిచిపోద్ది. ఎవరో కోరికలతో గడిచిపోతుంది, అది కూడా క్షణంలో గడిచిపోతుంది. ముసల్తనం ఎలాగోలాగా ఈడ్చుకుంటా, మూలుగుతా, ముక్కుతా, ఈసురో అంటూ ఏదో రకంగా అది కూడా గడిచిపోయి మృత్యువాత పడతాం. ఈ క్షణికమైనటువంటి దేహాల కోసం కాదు మనం పనిచేయాల్సింది అనే మనం తెలుసుకోవాలి. మనం బాల్యం మనకి ఇప్పుడు కూడా గుర్తుంటుంది, అయిపోయిందిగా బాల్యం పోయింది. అబ్బా ఎంత చక్కగా చిన్న పిల్లలుగా ఉంటే అందరూ కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటా ఉంటే ఎంత బాగుంది, చాలా బాగుంది. ఏం బాధ్యతలు లేవు, ఏ దుఃఖాలు లేవు, ఏ బరువులు బాధ్యతలు లేవు, హాయిగా గడిచిపోయి యవ్వనం వచ్చింది. అసలు ఇంకా ఎవరిని చూసేటువంటి అవకాశం లేదు, అదంతా ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే శరీరం బాగా బిగువుగా ఉంటుంది, అందువల్ల ఆ సమయంలో కామోద్రేకాలు ఎక్కువగా ఉంటాయి, అందుకని కోరికలతో గడిచిపోతా ఉంటాయి. ఇక ఆ తర్వాత మరి సంసారం ఇవన్నీ ఏర్పడితే, ఇక బరువు బాధ్యతలు ఏర్పడితే వాటిని ఎట్టో గడుపుతాడు పాపం. ఆ తర్వాత వృద్ధాప్యం వస్తుంది, అది ఎలాగో గడుపుతాడు. తర్వాత మృత్యు వస్తుంది, అంతటితో వదిలిపోయి ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతూ ఉందిగా, క్షణికమేగా. అంతే ఈ జీవితం అంతా క్షణికం, కానీ మనం ఏమనుకుంటామంటే ఇది శాశ్వతం అనుకుంటాం. ఇది శాశ్వతం అనుకొని ఈ డబ్బంతా నాది, ఈ ఇల్లు వాకిళ్ళు నాయి, అది నాది, ఇది నాది అని ఇది నేనే తినాలా, లేకపోతే నేను తినకూడదు ఎవడు తినకూడదు దాచిపెట్టుకోవాలా చూసుకోవాలా, ఇలాగా రకరకాలైనటువంటి వ్యవహారాలతో ఉంటాం. కనుక ఇటువంటి దేహం కోసం ఆ పని చేయాల్సింది. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, ఏముంది దేహంలో? కంట్లో పుసి, ముక్కులో చీవిడి, చెవిలో గుబిలి, నోట్లో సొంగ, ఏమున్నది గొప్ప? ఏది పట్టినా అసహ్యమే. ఈ తోలు కనుక పక్కకు లాగితే అంత రక్తము, చీము, ఎముకలు చూడలేము. కాకపోతే వాటన్నిటినీ కవర్ చేస్తా ఓ చర్మం పడింది మనం, అంతేగాని దేహంలో ఏమి లేదు. అటువంటి ఈ దేహాన్ని దేనికి ఉపయోగించుకోవాలా? అల్పమైనటువంటి వాటి కోసం ఉపయోగించుకుందామా? క్షణికమైనటువంటి సుఖాల కోసం, భోగాల కోసం ఉపయోగించుకుందామా? వదిలిపెట్టిపోయేటువంటి వస్తువుల కోసం, వాటి కోసం మనం ప్రయత్నం చేయాలనా? అలా కాకుండా మన కోసం మనం బ్రతకాలా? మనం అంటుంటాం ఎందుకయ్యా ఇంకా కష్టపడుతున్నాం, అయ్యో కొడుకుల కోసం అండి, కూతుళ్ళ కోసం అండి, పిల్లల మనవాళ్ళ కోసం అండి అని అంటాం. మరి నీకోసం ఎప్పుడు కష్టపడతావు? అసలు బుద్ధిందా మనకి? అసలు మన కోసం కష్టపడకుండా ప్రతి దాంట్లో మన స్వార్థం చూసుకుంటాం కదా, ఈ ఒక్క దాంట్లోనే ఎందుకు స్వార్థం చూస్తావు? నువ్వు నీకేమైనా ఆ కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే నీకు తోడుగా వచ్చేవాళ్ళు ఉన్నారా? నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరే. మరి ఎందుకు అనవసరంగా నీ సుఖాన్ని చూసుకోకుండా, నీ విషయాన్ని చూసుకోకుండా, నువ్వు దేనికి వచ్చావో చూసుకోకుండా, దానికోసం, దీనికోసం, దీనికోసం, దానికోసం అని ఇంకా వెంపర్లాడుతూ ఉన్నావే ఈ ప్రపంచంలో? ఏం తెలివినిది? ఇదే జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అంటే అవన్నీ వదిలిపెట్టమని కాదు, వాటన్నిటిని గట్టిగా పట్టుకోమని కాదు, అలా వదిలిపెట్టమని కాదు. వాటిని చూడు, వాటి వ్యవహారం వాటిని చూడు, కానీ వాటిట్లో ఇరుక్కోబాకు. అంతే, వాటిట్లో ఇరుక్కుంటే నువ్వు మునిగిపోతావు. పడవ నీళ్ళల్లో ఉండొచ్చు, కానీ ఆహా ఈ నీళ్ళల్లో ఎంత బ్రహ్మాండంగా పోతుంది, పడవ అనుకో నీళ్లు కాసిన తీసుకొచ్చి పడవలో పోస్తే డామును మునిగిపోతావు. కనుక ప్రపంచం, ప్రపంచంలో నువ్వు ఉండొచ్చు, నీలో ప్రపంచం ఉండకూడదు. నీలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మనే చూడాలి. నువ్వు ప్రపంచంలో ఉండొచ్చు, కానీ నీలో ప్రపంచం ఉండకూడదు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానం వల్ల, నేను ఆత్మను తెలియనందువల్ల నేను దేహాన్ని అనుకోవటం వల్ల, నేను మనసును అనుకోవటం వల్ల, నేను బుద్ధిని అనుకోవటం వల్ల అన్ని బాధలు వచ్చి పడ్డాయి. యథార్థానికి జీవుణ్ణి అనుకునేటువంటి నేను దేవుణ్ణి. నేను జీవుణ్ణి అని అజ్ఞానంలో అనుకుంటున్నప్పుడు కూడా నేను దేవుణ్ణి. మనకి సీతాకోకచిలుక పురుగ్గా ఉంది, ముందు క్యాటర్ పిల్లర్ పురుగ్గా ఉంది. ఆ పురుగు కూడా సీతాకోకచిలుకే. 4 రోజులు అడితే అది సీతాకోకచిలుక వద్ది ఎగురుద్ది. ఇప్పుడు మాత్రం ఎగరలేదు, అంగుళం కూడా ఎగరలేదు. కనుక ఇప్పుడు మనం జీవుడిగా ఉన్న మనం ఆత్మయే, పరమాత్మే, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ మనకి తెలియదు, నేను పరమాత్మ అనే విషయం తెలియదు. తెలిసినట్టు ఉండవు, జీవుడిగానే ఉంటాం మనం, ఇదే పట్టుకుంటాం. కాబట్టి నేను సంబంధం పెట్టుకోవాల్సింది ప్రపంచంతో, పరమాత్మతో, ఈ మిథ్యా జగత్తుతో, సత్యమైనటువంటి ఆత్మతో, పరమాత్మతో. దేంతో మనం సంబంధం పెట్టుకోవాలి అంటే, నేను సత్యమైనటువంటి పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. నేను బ్రతకాల్సింది జీవుడిగా కాదు, ఉండిపోవాల్సింది ఆత్మగా, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా, చైతన్యంగా, బ్రహ్మంగా, బ్రహ్మములోనే నిలిచిపోవాలి. అదే నీ తెలివి. అది లేకపోతే నువ్వు తెలివి తక్కువ వాడివి. అంటే ఎవరైతే ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి, జన్మరాహిత్యాన్ని పొందటానికి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి పొందటానికి, మోక్షాన్ని పొందటానికి ప్రాపంచిక విషయాల యొక్క పట్టు నుంచి వీడి పరమాత్మ యందు అనురక్తి కలిగి, ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెంది, ఆ పరమాత్మతో అనుసంధానం చెంది ఎవడైతే ఉంటాడో వాడే తెలివి కలిగినటువంటి వాడు. మిగిలిన వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్ములు. ఎందుకు ఎందుకు అని అంటే, వాళ్ళు మళ్ళీ జన్మలకి జన్మలు, జన్మలకి జన్మలు ఎత్తాల్సిందే. అందుకే తెలివి తక్కువ. తెలివి తక్కువ అంటే చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తారు. వాళ్ళనే తెలివి తక్కువ వాళ్ళు అంటారు. కనుక ఈ విషయాన్నే మనం తెలుసుకోవాలి. చివరిగా మనకి మరి శాంతికి మార్గం ఏమిటి? నువ్వు పరమశాంతిని పొందాలంటే మార్గం ఏమిటి? అన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఇవన్నీ కూడా అన్ని వైపుల నుంచి మనకి చెప్పి, అయ్యా బాబు ఈ ప్రపంచంతో సంబంధం వదులుకో, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం వదులుకో, ఆత్మతో సంబంధం పెట్టుకో, ఆత్మతో తాదాత్మ్యం పెట్టుకో, ఆత్మగా ఉండు, హాయిగా ఉండు, ఆనందంగా ఉండు, జన్మ లేకుండా పరమాత్మగా ఉండు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో ఆత్మబోధ నొక్కి చెప్పేటువంటిది ఇదే. అందుకని మళ్ళీ శాంతికి మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత చెప్తున్నారు. 27వ శ్లోకాన్ని మనం రేపు చెప్తున్నాం.